ॐ नमो भगवते वासुदेवाय,
ॐ
नमो भगवते वासुदेवाय,
ॐ नमो भगवते वासुदेवाय,
ॐ नमो भगवते वासुदेवाय,
ॐ नमो भगवते वासुदेवाय।
श्रीमद् भगवद् गीता यदा तदम् 5వ అధ్యాయం శ్లోకం సంఖ్య 19. ఇహైవా తైహి జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మా తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మా తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः। इहैव ఈ జన్మమందే తైహి వారిచే జితః జయింపబడినవి సర్గః జనన మరణములు ఏషాం ఎవరి యొక్క సామ్యే సమత్వములో స్థితం ఉన్నదో మనః మనస్సు నిర్దోషం దోషరహితమైనది హి నిశ్చయముగా సమం సమదృష్టి బ్రహ్మ బ్రహ్మము వలే తస్మాత్ అందుచే బ్రహ్మణి బ్రహ్మమందు తే వారు స్థితాః ఉందురు। తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనినట్టి వారు జనన మరణ స్థితిని జయించినట్టి వారే వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టి వారే ఎగుదురు। భాష్యము పైన తెలిపిన విధముగా మనస్సు నందలి సమానత్వము ఆత్మానుభవపు చిహ్నమై ఉన్నది। అట్టి స్థితిని పొందిన వారిని జన్మ మృత్యువుల వంటి భౌతిక స్థితులను జయించిన వారుగా భావింపవలెను। దేహమును ఆత్మగా భావించు దేహాత్మ భావనము కలిగి ఉన్నంత వరకు మనుజుడు బద్ధునిగా భావింపబడినను ఆత్మజ్ఞానము ద్వారా సమత్వ స్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితము నుండి ముక్తిని పొందినవాడవును। అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతిక జగమున జన్మను పొందక ఆధ్యాత్మిక జగమున ప్రవేశించును। రాగద్వేషములు లేనందున భగవానుడు దోషరహితుడైనట్లే జీవుడును రాగద్వేషముల నుండి విడివడినప్పుడు దోషరహితుడై ఆధ్యాత్మిక జగమున ప్రవేశించుటకు అర్హతను పొందును। అట్టి వాణిని ముక్త పురుషునిగానే భావింపవలెను। అతని లక్షణములు తరువాతి శ్లోకములో వర్ణింపబడినవి। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। దీనికి ముందల శ్లోకం చాలా ముఖ్యమైనది, దానికి సంబంధించిందే ఈ శ్లోకం కూడా। ఎవరైతే ముందలు చెప్పిన శ్లోకం ఏంటి, సమదర్శిన అంటున్నారు, పండితుడు సమదర్శిన అంటే సమాన దృష్టి కలిగి ఉంటాడు, పండిత సమదర్శిన అంటున్నాడు। అదేవిధంగా ఇక్కడ కూడా అదే పదం వాడారు, అంటే అటువంటిది ఒక పదం సామ్యే అంటే సమాన దృష్టి కలిగిన వాడు అని। సామ్యే స్థితం మనః అంటే మనస్సు సమానత్వం మరియు ఏకత్వం, ఇక్కడ సమానత్వం మరియు ఏకత్వం అనే రెండు పదాలు ఇచ్చారు, సమానత్వం అంటే ఏ విధంగా సమానత్వం? ఈ సృష్టిలో సృష్టిని సమాన దృష్టితో చూడడం అని పండిత సమదర్శన అని ముందలు చెప్తున్నారు. సమాన దృష్టితో చూడడం అంటే చాలా మందిలో అపోహలు ఉంటాయి, రకరకాల అపోహలు. ఏంటంటే అందరూ సమానమే కదండి, అందరికీ అంతా ధనం ఇవ్వండి, అన్నీ అందరికీ ఉండాలి, కమ్యూనిస్టు భావాలు, అందరూ అన్ని సదుపాయాలు పొందాలి అని రకరకాలుగా అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి సమాన దృష్టి అంటే. లేదా రకరకాలుగా వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. అందరిని సమాన దృష్టితో చూడడం అంటే పేద అంటే ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వడం అనో, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం అనో, ఎందుకంటే మనకి బట్టలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బట్టలు ఉండాలి కాబట్టి మనం ఇద్దామను, ఇది రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారన్నమాట సమదృష్టి అంటే. కానీ నిజానికి ఇక్కడ అసలు సమదృష్టి అంటే ఆధ్యాత్మిక జీవనంలో సమదృష్టి అంటే అసలు సమాన దృష్టి అంటే ఏంటంటే కృష్ణుడు చెప్పాలనుకునేది ఇక్కడ ఏమని చెప్తున్నాడు ముందల శ్లోకంలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అంటే బ్రాహ్మణుడు ఒక ఆవు, గాడిద, చీమ లేదా మావటివాడు, అదే చండాలుడు, కుక్క మాంసం తినేవాడు, కుక్క, వీళ్ళందరూ కూడాను వీళ్ళందరినీ కూడా సమాన దృష్టితో చూడడం అంటే అందరిని తీసుకొచ్చి అంటే కుక్కని కూడా తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించడం, అదేవిధంగా ఒక బ్రాహ్మణ్ణి గౌరవించడం కాదు ఇక్కడ. ఏంటి మరి అది? వాళ్ళన్నీ కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. వీళ్ళందరిలో ఉన్నది ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ కూడా దేహాలు ఏంటి, కుక్క, పిల్లి, కుక్క మాంసం తినే వ్యక్తి, వీళ్ళన్నీ కూడా రకరకాల దేహాలు. కానీ లోపల ఉన్నది ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మ అందరిలో కూడా ఉన్నది సమానమే. ఏ విధంగా సమానం? వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలు. ఇది సమాన దృష్టి అంటే. ప్రతి జంతువులో ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ కృష్ణుడి యొక్క అంశ, అందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులే. ఇది సమదృష్టి అంటే. అంతేగాని కుక్కని కూడా తీసుకొచ్చి గౌరవించడం లేదా పేదవాళ్ళకి ఆహారం ఇవ్వడం లేదా ఇది చేస్తే వాడు సమాన దృష్టి కలిగిన వాడు. మిగతా వాళ్ళు చాలామంది అంటారు కూడా భక్తుల్ని ఏమని, భక్తులకి వీళ్ళకి ఏమి జాలి లేదు, ఊరికే సమయం అంతా వృధా చేస్తున్నారు, మందిరంలో చేరి చదువుకునే వాళ్ళని కూడా పాడు చేసి ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని అందరి చేత హరే కృష్ణ చేపిస్తారు, ఏం ప్రయోజనం? జనానికి ఏదన్నా సేవ చేస్తే ఇదిగో ఆహారం లేని వాళ్ళు ఉన్నారు, అనేక ఆపదల్లో ఉన్న జనం ఉన్నారు, ఏదన్నా ఉపయోగపడుతుంది. కానీ ఈ హరే కృష్ణ చేస్తే ఏమొస్తుంది? చివరికి వాళ్ళు కూడా చూడండి ఏమిటి, ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ విరాళాల కోసం అందరి దగ్గరకు వచ్చి జన్మాష్టమి ఇదని అదని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు సోమరులుగా తయారవుతున్నారు అని చెప్తారనమాట బయట వాళ్ళు. కానీ నిజానికి సమాన దృష్టి, అందరి పట్ల సమాన దృష్టి ఉంది భక్తులకి, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళకు ఉందంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ శాతం వాళ్ళందరూ కూడా అహంకారాన్ని తృప్తిపరచుకుంటారు. ఎలాగా? చూసారా, నాకు సమాన దృష్టి ఉంది కాబట్టి నేను పేదలకి దానం చేస్తాను, అందరినీ బాగా చూసుకోగలను, నేను గొప్పవాణ్ణి, నా దగ్గర ఉంది ధనం, నేను దానం చేస్తున్నాను అని ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరు సేవ చేయరు. ఆఖరికి అది ఎలా ఉంటుందంటే భగవంతుడికి ఇచ్చిన దానం కూడా, ఇదిగోండి ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ రెక్కల మీద ఎంతమంది దానికి డొనేషన్ దానం ఇస్తే దాని పేరు ఉంటుంది, లేదా చిన్న ఏదైనా గేట్ ఇస్తే మనం మందిరాలు చిన్న చిన్న మందిరాలు చాలా చిన్న మందిరాలు బయట ఉండే గ్రిల్ ఇనప గేటుకి పేరు, వాళ్ళ పేరు, నేను ఇచ్చాను. కానీ నిజానికి సమాన దృష్టి అంటే దాని తర్వాత ఇంకొకటి ఉంది, ఏకత్వం అని. ఇక్కడ సమానత్వం మరియు ఏకత్వం అనే పదం కూడా వాడారు. ఏకత్వం అంటే ఏంటి? సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడితో సంబంధం, ఏకత్వం, కృష్ణుడితో ఒకటిగా చూడడం. ఎలా కృష్ణుడితో ఒకటిగా చూడాలి అంటే మనం కృష్ణుడు ఒకటిగా ఎలా చూడగలం ఒక జీవుడిని కృష్ణుడిని అంటే, ఈ జీవుడు కృష్ణుడి యొక్క సేవకుడు కాబట్టి ఈ జీవుడికి కృష్ణుడికి సంబంధం ఉంది. అదేవిధంగా సృష్టిలో కనబడే ప్రతి వస్తువుకి కూడా కృష్ణుడికి కూడా సంబంధం ఉంది. అందుకే ఈశోపనిషత్తు ఏమని చెప్తుంది, ఈశావశ్యం ఇదం సర్వం. అన్ని కూడా కనిపించేవి కనిపించనివి మనకి తెలిసినవి తెలియనివి ప్రతి ఒక్కటి కూడాను ఎవరి యొక్క అధీనంలో ఉంది? కృష్ణుడి యొక్క అధీనంలో ఉంది. ఆ విధంగా ఏకత్వం ఒకటే అనమాట. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడిదే, ఒకటే, ఒకళ్ళదే. ఇదంతా అంతా కూడా కృష్ణుడే, కృష్ణుడికి సంబంధించింది అనమాట. కానీ అంతా కృష్ణుడే అంటే మరి మనం ఏదో ఒక జీవుణ్ణి పూజిస్తామా? మరి నాకు కృష్ణుడికి సంబంధం ఉంది, లేదా ప్రతి జీవికి ఉంది, కాబట్టి మనం కుక్కను తీసుకొచ్చి పూజించేయచ్చు. ఎందుకని కుక్కలో ఉండే ఆత్మే, ఆ ఆత్మ కూడా కృష్ణుడి సేవకుడే, కాబట్టి కృష్ణుడికి ఆ కుక్కకి సంబంధం ఉంది, కాబట్టి కృష్ణుడి కుక్కని పూజిస్తామా? లేదు, కృష్ణుడు అలా చెప్పడం లేదు, అలా పూజించమని చెప్పలేదు. అందుకే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడారు ఈ శ్లోకంలో, ఏంటి, బద్ధ స్థితి, ముక్త స్థితి అని. వీళ్ళందరూ కూడా బద్ధ జీవులు అనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా ముక్త స్థితిలోనే ఉంటాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా దోషాలు లేవు కృష్ణుడిలో, భగవంతుడిలో రాగ ద్వేష కామ క్రోధాలు ఇవన్నీ కూడా లేవు, కాబట్టి ఎప్పుడూ ముక్త స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మనం తిరిగి అటువంటి స్థితికి, ఏంటి, రాగ ద్వేషాలు లేని స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కృష్ణుడిని పూజించాలి. అంతేగాని రాగద్వేషాలు కలిగిన సాధారణమైన జీవులను, ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో లేదా సినిమా యాక్టర్నో క్రికెట్ స్టార్నో వీళ్ళని పూజిస్తే వాళ్ళలో ఏ విధంగా రాగద్వేషాలు ఉన్నాయో మనలో కూడా అలాగే ఇంకా పెరిగిపోతుంటాయి అన్నమాట. అందుకని శాస్త్రం ఏమని చెప్తుంది, కృష్ణుడిని పూజించమని చెప్తుంది. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు, కృష్ణుడికి తెలుసు, కృష్ణుడు ఎప్పుడు మర్చిపోడు, ఇదంతా కూడా కృష్ణుడిదే ప్రతి ఒక్కటి. అంతేగాని ఇది నాది అది నీది అని కృష్ణుడు వచ్చి యుద్ధం చేయడం అనేది ఉండదు, కృష్ణుడికి ఎప్పుడు తెలుసు. కానీ మనమే బద్ధ జీవులం ఏమంటాం, ఇది నాది అది నీది, ఈ విధంగా కామక్రోధాలతోటి మనం యుద్ధం చేసుకుంటాం ఒకరికొకరు. కృష్ణుడికి ఇది అంత సృష్టి అంతా కూడా కృష్ణుడైనా వచ్చి ఇది నాది, ఎవరో మీరందరూ ఉపయోగించుకోవడానికి వీల్లేదు అలాంటివి ఏమి అనడం లేదు. అదేంటంటే కృష్ణుడి యొక్క ఒక లక్షణం ఏంటి, వైరాగ్యం కలిగి ఉండడం. ఇదంతా కృష్ణుడైనా మనకు వదిలేశాడు అనమాట వాడుకోవడం కోసం, బద్ధ జీవుల కోసం. ఎందుకు, మనం కృష్ణుడితో కాకుండా విడిగా ఉండి ఆనందించాలని మనం అనుకుంటున్నాం కాబట్టి మనకి ఒక అవకాశం ఇవ్వడం కోసం. ఏంటి అవకాశం, కృష్ణుడు లేకుండా ఆనందంగా ఉండలేము అనేది వీళ్ళు ఎలాగైనా తెలుసుకోవాలనే దానికోసం చేసిన ఏర్పాటే ఈ భౌతిక సంసారం అంతా కూడా. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఇది వదిలేశాడు అనమాట ఇదంతా. కానీ మనమేమనుకుంటున్నాం, ఇది నాది అది నీది అది నీది ఇది నాది, నేను నా భార్య నా ఊరు, ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటున్నా, ఇవంతా ఎక్కడ జరుగుతుంది, మనస్సులో. అందుకే ఇక్కడ చూడండి ఈ శ్లోకం కూడా స్థితం మనహ మనస్సు గురించి. మొట్టమొదటి ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి చేయవలసిన, ఏ వ్యక్తి అయినా సరే చేయవలసిన పని ఏంటంటే మనస్సుని నిగ్రహించుకోవడం, మనస్సుని తన యొక్క అధీనంలోకి తీసుకోవడం. అసలు మనకు వచ్చే సమస్య అంతా కూడా ఈ మనసు వల్లనే. ఈ మనసే చెప్తుంది ఏంటి, ఇదిగో భార్య పిల్లలు సంతానం, ఇది సంసారం, ఇది నీ బ్యాంక్ బ్యాలెన్స్, ఇది నీ సంస్థ, అది నీ నిజానికి మనకి ఇవన్నీ కూడా మనదంటూ ఏమీ లేదండి ఇక్కడ, అసలు ఏ ఒక్కటి కూడా లేదు. మరి ఎవరిది, మరి మనది లేదు, మరి ఇదంతా ఎవరిది? అదే దృష్టి ఇక్కడ కావాలని కృష్ణుడు చెప్తున్నాడు, ఆ దృష్టే కావాలని చెప్తున్నాడు, సమాన దృష్టి. ఏంటి, మన సృష్టిలో మనం కళ్ళకు కనపడేవి కనపడే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడికి సంబంధించిందే. కృష్ణుడిది కాంతి ఏది లేదు అసలు. చివరికి మనం ఆత్మని అనుకుంటున్నాం, మన ఏంటి మనం ఆత్మ అని చెప్తున్నాం. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ కూడా కృష్ణుడిదే. ఎలా కృష్ణుడిది, కృష్ణుడి యొక్క అంశ, ఆ అంశ ఏం చేయాలి, కృష్ణుడికి సేవ చేయాలి. అంతేగాని మనం బయట చాలామంది మీరు వచ్చి భగవంతుడి దగ్గర, అది మంచిది, ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కోరుకోవడం పర్లేదు మంచిదే, కానీ అది ఉత్తమమైనది కాదు. మరి భగవంతుడిని ఏం కోరాలి, ఒకటే ఒకటి కోరాలి. మనం ఏమని చెప్తున్నాం, మనం అంశలో అని చెప్తున్నాం, అంశ ఏం చేయాలి, సేవ చేయాలి. మనం అది కోరం, ఆయన్ని మనకి సేవ చేసే విధంగా కోరికలు కోరుతాం. ఏమిటి, నాకు ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వు, అందమైన భార్య ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, ఇదంతా ఆయన మన కోసం చేయాలన్నమాట. కాబట్టి అది నిజమైన అసలు భక్తి కాదు, అది ఒక విధమైన వ్యాపారం అన్నమాట. ఎందుకని, ఇదిగో నాకు ఇది ఇస్తే నేను వచ్చి గుండు కొట్టించుకుంటాను, లేదా ఈ వ్రతం చేస్తాను, లేదా ఇంత దానం ఇస్తాను, ఇలా అన్నమాట మనం చెప్పేది. ఇదంతా కూడా సహజమైన స్థితి కాదు జీవిది. మరేంటి సహజమైన స్థితి, జీవి అసలు చేయవలసిన పని అంటే కృష్ణుడికి సేవ చేయడం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరాలి, ఒకటే కోరాల్సింది ఉంది, ఒకే ఒక కోరిక. ఏంటది, నీ యొక్క సేవలో నన్ను ఎప్పుడు ఉంచు, ఎప్పుడు కూడా నీ భక్తుల సేవలో నీ సేవలో ఉంచు, అటువంటి స్థితి నాకు కల్పించు, అటువంటి సాంగత్యం నాకు ఇవ్వు, ఇదే కోరాల్సింది. కానీ మనం అదొక్కటి తప్ప మిగతా అన్నీ కోరతాం. ఏంటి, ఆ సేవ నాకు అవసరం లేదు, నీ సేవ నాకు అవసరం. ఎప్పుడు అవసరం, ఎప్పుడైతే నీ సేవ చేస్తే నాకు ఉద్యోగం వస్తే మంచిది, నీ సేవ చేస్తే నా మా అమ్మాయికి పెళ్ళైతే మంచిది, మీ సేవ చేస్తే నాకు ఒక మంచి జాక్పాటో ఇంకేదో ఇంకేదో మాకు ఒక సంపద కలిగితే మంచిది, అప్పుడు నేను చేస్తా. అంతేగాని అప్పటి వరకు నీ సేవ ఇవన్నీ ఎవరికి? భక్తులు చేసుకుంటారు, ఏదో వేపనోళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకుంటారులేండి, మాకు ఇవన్నీ అవసరం లేదనుకుంటారు. అంటే కేవలం ఏదో వేపనోళ్ళు అంటే బ్రాహ్మణుల్లో మాత్రమే భగవంతుడి సేవకులు కాదు, ప్రతి జీవి కూడాను కృష్ణుడి యొక్క సేవకులే. కాకపోతే బద్ధస్థితిలో ఉండడం వల్ల కొంతమంది కుక్కలుగా, కొంతమంది పిల్లులుగా, నక్కలుగా, ఎలుకలుగా, చెట్లుగా, అందులో మనుషులుగా, శూద్రులుగా, బ్రాహ్మణులుగా, వైశ్యులుగా రకరకాలుగా పడుతున్నారు. వాళ్ళ యొక్క చేతనాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క చేతనం ఎంతైతే వికసించి ఉంటుందో భగవంతుడి వైపు, ఆ విధంగా వాళ్ళు రకరకాల జాతుల్లో జన్మిస్తున్నారన్నమాట. కాకపోతే పండితుడు, మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, సమాన దృష్టి ఎవరికి ఉంటుంది? సమానం మరియు ఏకత్వం, ఈ రెండు ఎవరికి ఉంటాయి? పండితుడికి. పండితుడు అంటే ఊరికే మనం చాలామంది పండితుడు అంటే మనం తప్పుడుగా అర్థం చేసుకుంటాం. ఎలా అంటే, ఇదిగోండి చూడండి ఉపనిషత్తులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నారు, ఆహా టీవీలో చూడండి, ఇదిగో పలానా రావు గారు చాలా అనర్గళంగా చెప్పేస్తారండి అని అంటాం. కానీ ఏం ప్రయోజనం? కృష్ణుడికి శరణాగతి పొందారా? ఇక్కడ కృష్ణుడు ఈ ముందల శ్లోకంలో కూడా ఏంటి, సమాన దృష్టి ఏంటి, ఏ విధంగా సమాన దృష్టి, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలే అనేది తెలియడం లేదు. కానీ చాలా బాగా చెప్పగలరు, ఏం ప్రయోజనం? మరి కృష్ణుడికి శరణాగతి పొందుతున్నారా ఆ వ్యక్తి అంటే? లేదు. ఆ వ్యక్తి నుంచి విన్నవాళ్ళు పొందుతున్నారా? లేదు. మరేం ప్రయోజనం? భగవద్గీత విని, భగవద్గీత మీద అనర్గళంగా మాట్లాడి, జనానికి నచ్చే విధంగా మాట్లాడి, ఆహా బాగుందంటారు అందరూ, ప్రతి ఒక్కరు చెప్తారు చాలా బాగుందని. మరి ఎవరైనా వాళ్ళ యొక్క హృదయంలో మార్పు సంభవించిందా అది విన్న తర్వాత? ఏవైనా దురలవాట్లు పోగొట్టుకున్నారా? కృష్ణుని శరణాగతి పొందడం మొదలు పెట్టారా? లేదు. కాబట్టి వాళ్ళు కాదు పండితులు. మరి ఎవరు పండితులు? ఎవరైతే ప్రతి ఒక్కళ్ళని కూడా కృష్ణుడి యొక్క అంశలుగా, వీళ్ళందరూ కూడా ప్రతి జీవి కూడా కృష్ణుడి యొక్క సేవకుడుగా చూస్తారో, గుర్తిస్తారో, ఎప్పుడు అదే దృష్టితో ఉంటారో, చివరికి మన భార్య పిల్లల్ని, మన యొక్క స్నేహితులు అందరినీ కూడా, అంతేగాని మన భార్య పిల్లలు మాత్రం నా వాళ్ళు అని అనుకోరు ఎప్పుడు కూడా పండితులు. వీళ్ళు కూడా కృష్ణుడి సేవకులు అనే దృష్టితోనే చూస్తారు. కాబట్టి ఇంకప్పుడు రాగ ద్వేషం, కామం, క్రోధం అనేది కలగదు. అప్పుడు ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. అప్పుడే మన మనసు మన యొక్క అధీనంలో ఉంటుంది. అప్పటి వరకు మన మనస్సుని అధీనంలో తీసుకోవడం కష్టం. కాకపోతే వాళ్ళు అనుకోవచ్చు, ఓ నేను ఇప్పుడు ముక్తుడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా ఉపనిషత్తులు వచ్చు కాబట్టి నేను ముక్త పురుషుణ్ణి అని అనుకోవచ్చు. కానీ మనకి మళ్ళీ తెలిసిపోతుంది ఏంటి, మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళ కామం, ధనం కోసం, మంచి అందమైన స్త్రీల కోసం వ్యామోహం అనేది మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. కానీ ఎవరైతే నిజమైన పండితుడు ఉంటాడో వాళ్ళలో ఇటువంటి వ్యామోహాలు ఏమీ ఉండవు. ఇంకా ఏముంటుంది? కృష్ణుడి పట్ల ప్రేమ అనేది, కృష్ణుడి సేవలో ఎప్పుడు నిమగ్నం అవ్వాలనే కుతూహలంతో, ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు. ఇది చాలా సులభం గుర్తించడం, ఎవరు నిజమైన పండితుడు అండి. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్లే నిజమైన పండితులు, మరి మిగతా వాళ్ళు కాదు. మరి మీరు అనొచ్చు అదేంటండి, మరి చాలా రకరకాలుగా చెప్తున్నారు, మహాభారతం వచ్చు, మీరేంటి ఒక భగవద్గీత చెప్పేది ఇక్కడికి వస్తే, ఈ హరే కృష్ణ ఉద్యమంలో బయట చూడండి ఎంతమంది పండితులు వస్తున్నారో, వాళ్ళు ఉపనిషత్తులు చెప్తారు, రకరకాల రహస్య గ్రంథాలు చెప్తారు, పురాణాలు చెప్తారు, అన్నీ చెప్పేయగలరు. మరి వాళ్ళు కదా పండితులు. కానీ కృష్ణుడు చెప్పేది మనకి ప్రమాణం. కృష్ణుడు ఏమంటున్నారు? ఏమంటున్నాడు కృష్ణుడు? ఎవరు పండితుడు అని చెప్తున్నాడు కృష్ణుడు? ఎవరైతే సమానంగా అందరినీ కూడా కృష్ణు యొక్క అంశాలుగా చూస్తారో వాడు అటువంటి వ్యక్తి మాత్రమే పండితుడు అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి మనం అనుకునే పండితుడు సరైన పండితుడు కాదు. కృష్ణుడు చెప్పేదే నిజమైన పండితుడు. కృష్ణుడు చెప్పే పండితుడు ఎవరు? శుద్ధ భక్తుడు. ఎవరైతే అనన్యమైన భక్తుడు ఉంటాడో కృష్ణుడికి, వాళ్ళు నిజమైన పండితులు. మరి మిగతా వాళ్ళు ఇంకా లేదన్నమాట. అందుకే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎంతమందికి ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు, లేదా రకరకాల అంటే విద్యలు వచ్చిండొచ్చు, బాగా కారు నడపడం, విమానం నడపడం, లేక బాగా వైద్యం చేయడం తెలిసిండొచ్చు ఒక వ్యక్తికి, ఎటువంటి జబ్బునైనా నయం చేయగలడు. కానీ ఏం ప్రయోజనం? చివరికి కృష్ణుడి యొక్క సేవకుడిని నేను, ప్రతిజీవి కృష్ణుడి సేవకుడు అని తెలియకపోతే అతని యొక్క పాండిత్యం వృధా అన్నమాట. అదేవిధంగా మనం ప్రభుపాదుల వారు కూడా ఆచార్యులు చెప్తారు ఏంటంటే మనకి అనేక రకాల విద్యలు లేదా రకరకాలుగా మనకి తెలిసి ఉండొచ్చు, రకరకాల పనులు ఎలా చేయాలి ఏంటి అనేది అందులో ప్రావీణ్యం ఉండొచ్చు, అవన్నీ సున్నాలు లాంటివి అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడే మన యజమాని, కృష్ణుడు సేవకుణ్ణి నేను, ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడు సేవకుడు, ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది ఒకటి అనమాట. ఈ సున్నాలన్నిటి ముందర ఒకటి వస్తే ఆ సున్నాలన్నిటికీ విలువ, లేదంటే అన్ని సున్నాలుగా మిగిలిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణుని తెలుసుకొని కృష్ణుడికి శరణాగతి పొందడం, కృష్ణుడే అన్నిటికీ కూడా ఈశావశ్యం ఇదం సర్వం, కనిపించే ప్రతి ఒక్కదానికి కూడా కృష్ణుడే మూలం అని తెలుసుకొని ఆయన సేవలో నిమగ్నమైన వాడే ఈ మనస్సుని నిగ్రహించగలడు. అదేవిధంగా సమానత్వం ఉంటుంది, ఏకత్వం అంటే అన్నిటిలో కూడా కృష్ణుడిని చూడగలడు. ఏకత్వం అంటే ప్రతి ఒక్కటిలో కూడా, ప్రతి ఒక్క అణువులో కూడా. కృష్ణుడు బ్రహ్మ సంహితలో చెప్తున్నారు ఏమని, అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. అండ ప్రతి అణువులో కూడా కృష్ణుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా చెప్తాడు హిరణ్యకశిపుడు అడిగినప్పుడు, ఏది మీ విష్ణు ఎక్కడున్నాడు, నారాయణుడు ఎక్కడున్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఏది ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలోంచి వస్తాడు. అది ఏకత్వ దృష్టి, అది సమానత్వ దృష్టి. అంతేగాని ఇది నా ఊరు అది నీ ఊరు, ఒకళ్ళనొకళ్ళు యుద్ధం చేసుకోవడం, రకరకాల అణుబాంబులు తయారు చేయడం, ఇదంతా ఏంటి, వినాశకాలే విపరీత బుద్ధి. ఇది పోయే కాలం వచ్చింది కాబట్టి జనానికి విపరీత బుద్ధులు అనమాట. రకరకాల బాంబులు తయారు చేయడం, రకరకాలుగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, జూదం, వ్యభిచారం, రోజు రోజుకి కలియుగంలో ఇవి ప్రతిరోజు అంట. కలియుగం యొక్క లక్షణం ప్రతిరోజు అధర్మం అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు ధర్మం అనేది క్షీణిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఇది కలియుగం యొక్క లక్షణం. కాబట్టి పండితుణ్ణి, సమాన దృష్టి కలిగిన వాడిని గుర్తించడం ఏంటంటే చాలా సులభం. ఎవరైతే కృష్ణుడే అన్నిటికీ మూలం అని తెలుసుకుని ఆయన సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు పండితులు, వాళ్లే సమాన దృష్టి కలిగిన వాళ్ళు, వాళ్లే మొత్తం ఏకంగా సృష్టిని చూడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా భిన్నంగా చూస్తారు, నువ్వు వేరు, మిగతా వాళ్ళు ఏమంటారు, ఇదంతా మాయ, ఆత్మే సత్యం, నువ్వే సత్యం, నువ్వే దేవుడివి, నేనే దేవుణ్ణి, నేను దేవుణ్ణి కానీ నువ్వు దేవుడివే, కానీ నువ్వు ఇప్పుడు తెలియదు దేవుడు అని, కాబట్టి నువ్వు నన్ను పూజించు, నువ్వు కూడా దేవుడు అయిపోతావు చెప్తారు. ఇలాగా అంతా ఒకటే, అసలు నేను అనేదే అసత్యం, నేననేది లేదు, ఈ విధంగా రకరకాలుగా వినడానికి చక్కని కథలు మధ్య మధ్యలో పెట్ట కథలో చెప్తారు. మనం ఎక్కడికి వస్తే ఏం చెప్తాం, తత్వం కృష్ణుడు ఇచ్చిన తత్వం చెప్తున్నాం. ఇదేదో కొత్తగా మనమేం సృష్టించింది కాదు ఇక్కడ చెప్పుకునేది. ఏంటి కృష్ణుడు ఇచ్చిన తత్వం, చాలా సులభం. ఏం చూ ఎలా చూడమంటున్నాడు, సమదృష్టితోటి ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క సేవకుడుగా చూడమని చెప్తున్నాడు. ఇందులో కష్టమేం లేదు, కానీ మనకు అది ఒక్కటే ఇష్టం లేదు. ఏమిటి ఇష్టం లేదు, కృష్ణుడి యొక్క సేవకుడిగా ఉండడం మాత్రమే ఇష్టం లేదు మనకి. మరేమి ఇష్టం, మనం కూడా కృష్ణుడిలాగా యజమాని అవ్వాలని మనకి ఇష్టం. ఎప్పుడైతే ఈ భావనలో ఉంటామో యజమానిలాగా ఉండాలని, అప్పుడు ఇదిగో ఈ మనస్సుతోటి ఇబ్బంది అనేది మొదలు. ఏంటి భిన్నంగా, ఏంటిది భిన్నంగా కనపడుతుంటాయి అన్నీ, ఇది నాది అది అతనిది, ఇది నాది అది అతనిది, ఇది వేరే వాళ్ళది, ఇది అంతా కూడా నేనే ఆక్రమించాలి, ఇదంతా కూడా నేనే అజమాయిషి చలాయించాలి, దీనిలో దీనికి సంబంధించింది అంతా కూడా నేనే అనుభవించాలి అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు దుఃఖం అనేది మొదలు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని భగవద్గీతలో, మాముపేత్యతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. ఇలాంటివి కృష్ణుడు చెప్పినవి చెప్పరండి బయటికి వెళ్తే, అంటే బయట రకరకాలుగా, ఏంటి నువ్వు దేవుడివే నేను దేవుడివే, నువ్వేం చేయాలి, కేవలం ఇక్కడికి వచ్చి మేము చెప్పింది చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు, భగవద్గీత భాగవతం ఇవన్నీ ఎందుకు మనకి అవసరం లేదు, ఇవన్నీ ఏంటి, మీరు రండి ఇక్కడ మేమేం చెప్తాం అది వినండి చాలు, మీకు ఇది చాలా సులభం. ఇంకా మహా అంటే రహస్యమైన మంత్రాలు ఇవ్వడం రకరకాలుగా చేస్తుంటారు మోసం అంతా. మన ఇక్కడ ఏమైనా రహస్యమైన మంత్రం ఉందా, లేదు. ఏంటి అందరికీ అందరూ చేయమని చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళని, ఏంటది మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. ఇందులో ఎటువంటి రహస్యం లేదు, భగవంతుని కీర్తించడానికి రహస్యం ఏంటండి, ఏమి రహస్యం లేదు. అందులో కలియుగంలో ఏంటి, మంద సుమంద మతయో మంద భాగ్యో హి ఉపద్రుత, మన యొక్క బుద్ధి అంత బాగా వికసించదు ఇదంతా జ్ఞానం తెలుసుకోవడానికి. నిజమే వాళ్ళు చెప్పేది ఏంటి, అన్ని గ్రంథాలు చదవలేము, కానీ అలా అని ఏ గ్రంథము చదవకుండా ఉంటే యతో మత తతో పద అంటే ఎవరి మనసు తోచినట్లు వాళ్ళు వాళ్ళ మార్గాన్ని నిర్ణయించేసి చెప్పేస్తారు. ఓకే ఇది చేయండి, ఇదిగో ఇదిగో ఈ ధ్యానం చేయండి, ఆ యోగ చేయండి, ఇవంతా కూడా రకరకాల మోసాలు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, శాస్త్రం ఏమి లేదు కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తున్నారు ఇదే నిజం ఇదే సత్యం అని. ఎలాగ ప్రమాణం ఏంటి, మనం ఇది సత్యం అది సత్యం అని అందరు చెప్తున్నారు, మనం ఏ విధంగా నిర్ణయించుకోగలం ఏది సత్యం అని. అందువల్లనే మనం ఏమంటున్నాం, అలా కాదు నాయన, కృష్ణుడు ఏదైతే ఇచ్చిన జ్ఞానం ఉందో భగవద్గీత దాన్ని మాత్రం అందరూ అనుసరించాల్సిందే. అందులో 700 శ్లోకాలు ఉన్నాయి, కనీసం ఆ జ్ఞానం మాత్రం తెలుసుకోవాల్సింది. అది కూడా లేకుండా ఎవరిష్టం వచ్చిన పద్ధతి వాళ్ళు నిర్ణయం చేసుకొని వాళ్ళని ఆచరించేస్తే అదే ప్రచారం చేసేస్తే కుదరదు. అవంతా అదంతా కూడా మోసమే అవుతుంది, కానీ జనాన్ని సక్రమైన మార్గంలో తీసుకెళ్ళడం అవ్వదు. ఇదంతా మనం చెప్పినప్పుడు మనం వింటాం బాగానే ఉందనుకుంటాం, కానీ మనమేంటి సెంటిమెంట్లకు అంటే భావుకులుగా మనం ఏదో ఇదిగో ఇప్పటి వరకు మేము ఏదో ఒక దాంట్లో ఉన్నామండి, ఇప్పుడు మీరేదో ఇది చెప్తున్నారు, మేము ఎందుకు మారడం అండి, ఏదో వస్తుంది కదా, ఎప్పటి నుంచో ఉంది కదా, అదంతా అలా కానీ ఉన్నామంటే మనం భావుకులుగా మిగిలిపోతాం. నిజమైన జ్ఞానాన్ని నిజమైన మార్గాన్ని వదిలేసి అందులో వెళ్ళిపోతాం. ఎప్పుడు మళ్ళీ మనం తిరిగి వెనక్కి చూస్తామంటే ఎప్పుడైతే ఆ మార్గంలో మోసపోతామో అప్పుడు మళ్ళీ మేల్కొంటాం అనమాట. అరే ఇదివరకు ఎప్పుడో మనకి చెప్పారు కానీ మనం ఇవన్నీ పట్టించుకోలేదు, ఇప్పుడు మనం మోసపోయామని. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే మనకి తెలిసింది కదా, ఎప్పుడైతే కృష్ణుడు చెప్తున్న నిజమైన జ్ఞానం మనం తెలుసుకున్నాం అప్పుడు దాన్ని ఆచరిద్దాం. మిగతావి అవన్నీ ఎందుకు, మోసపూరితమైనవి. శాస్త్రంలో అనేకమైనవి ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొని చెప్పేస్తున్నారు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, అది మనకి ప్రమాణం. ఏమంటున్నాడు, పండితుడు అవ్వమంటున్నాడు. ఎలాగ పండితుడు అవ్వమంటున్నాడు, అందరినీ కూడా కృష్ణుడి యొక్క అంశాలుగా ఈ సృష్టిలో కనబడే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క శక్తిగా, పరాశ శక్తి వివిధైవ శ్రూయతే, భగవంతుడి యొక్క శక్తి రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇది భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ ప్రకృతిలో ముఖ్యంగా 8 ధాతువులుగా రకరకాల శక్తులు. ఇప్పుడు సౌరశక్తి, సూర్యుడి నుంచి వచ్చే శక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి, అనంతమైన శక్తి ప్రతిరోజు వస్తుంది, అది ఎప్పుడు తరిగిపోవడం లేదే, మరి ఏంటిది రహస్యం. అది కూడా బ్రహ్మజ్యోతి నుంచి దానికి శక్తి వస్తుంది సూర్యుడికి. బ్రహ్మజ్యోతికి ఎక్కడి నుంచి వెలుగు, బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది, కృష్ణుడి యొక్క వైకుంఠ లోకాల నుంచి వస్తుంది, అదంతా కృష్ణుడి యొక్క దేహ కాంతి అనమాట. కాబట్టి కనబడే ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైతే మనం ఈ దృష్టితో తత్వత మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ఏది భిన్నంగా కనపడదు, అంటే ఇది మనది అనేది ఏది ఇంకా కనపడదు, ఇంకా అంతా కూడా కృష్ణుడిదే. కానీ అంతా కృష్ణుడిదే ఇంకొకటి కూడా మనం అనుకోవచ్చు, అంతా కృష్ణుడిదే కానీ ఇది మాత్రం నేను వాడేసుకుంటా అని ఎప్పుడైతే మళ్ళీ వాడుకున్నామో మళ్ళీ ఇబ్బంది మొదలు. మనం వాడుకోకూడదు, కృష్ణుడికి అర్పించి దాన్ని ఏదైతే ప్రసాదంగా మనకి కృష్ణుడు ఇస్తున్నాడో, ఎంతైతే మన జీవనం కోసం ఈ ఆత్మని మరియు శరీరాన్ని ఈ జీవితంలో అంటే ఈ శరీరంలో ఆత్మ నడపడానికి ఎంతైతే అవసరమో ఏదైతే భగవంతుడు ఇస్తాడో అది మాత్రమే మనం తీసుకోవాలి. కానీ మనం అత్యాశకి పోయామంటే మళ్ళీ దుఃఖం మొదలే. ఎందుకని, మనం అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం, ఎప్పుడైతే ఈ ప్రయత్నం జరుగుతుందో వెంటనే దుఃఖం మొదలు. ఇంకా అందుకని ఇక్కడ ఈ ఏంటి, మనస్సు సమానత్వ స్థితిలో ఉండడం అంటే బ్రహ్మభూత స్థితి అనమాట. అది బ్రహ్మభూత స్థితి అంటే ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో అతన్ని జీవన్ముక్తుడు అంటారు. అప్పుడు అతనికి బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి, అతనికి శోకం అనేది ఉండదు. శోచతి శోకించడం, కాంక్ష అంటే కోరిక, కోరిక అనేది ఉండదు. ఏదో ఉన్నది పోగొట్టుకున్నానని శోకించడు, అసలు నిజానికి మనకి ఉన్నది ఏది లేదు కాబట్టి అతనికి శోకమే లేదు. ఏంటి, ఇక్కడ సృష్టిలో కనబడే భార్య కానీ సంతానం కానీ ఉద్యోగం కానీ ధనం కానీ ఏది మంది కాదు కాబట్టి ఏదైనా కోల్పోయినా శోకించాల్సిన అవసరం లేదు. నా శోచతి నా కాంక్షతి, కాంక్ష అంటే ఏదో ఒక వస్తువు, ఇదిగో నాకు ఇది కావాలి నాకు అది కావాలి. ఒకవేళ అది పొందినా దాంతో నువ్వు ఎప్పుడు ఉండవు, అది అంతా తాత్కాలికమైందే. నీకు ఉద్యోగం వచ్చినా భార్య వచ్చినా సంతానం వచ్చినా ఒక మంచి వంశంలో జన్మించినా ఎంతది నీకు ఏది సంభవించినా అదంతా శాశ్వతంగా ఇక్కడ ఉంటామంటే దాంతో మనం శాశ్వతంగా ఉండం. మహా అంటే ఈ జీవితం అంతం చివరి వరకు ఈ శరీరంలో మనం ఎంతకాలం ఉంటాం అప్పటి వరకే ఇవన్నీ మనతోటి, తర్వాత అన్నీ వదిలేసేవి. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటాడో ఆ వ్యక్తి రెండింటి గురించి ఆలోచించడు, కోల్పోయినప్పుడు బాధపడ్డు, ఏదో లేని నా దగ్గర ఇది లేదు నాకు కావాలి కావాలని కూడా బాధపడ్డా అనమాట. నా శోచతి నా కాంక్షతి, అప్పుడే ఏం జరుగుతుంది, మద్భక్తి లభతే పరాం, అప్పుడే కృష్ణుడి యొక్క నిజమైన భక్తి అనేది చేయగలం. అప్పటి వరకు చేయలేం. మనం దాని చుట్టూ తిరగవచ్చు కృష్ణ భక్తి చుట్టూ, కానీ నిజమైన భక్తి మనం మొదలు పెట్టాలంటే బ్రహ్మభూత స్థితి ఏంటంటే నేను ఆత్మని, కృష్ణుని యొక్క సేవకుణ్ణి, కృష్ణుని యొక్క అంశని, కృష్ణుడి యొక్క నిత్య సేవకుణ్ణి. ఏదో ఈ జన్మలోనూ మనిషి జన్మ వచ్చింది కాబట్టి సేవకుణ్ణి కాదు, ప్రతి జీవి కుక్కలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ కుక్క శరీరంలో అది కూడా కృష్ణుడి యొక్క నిత్య సేవకుడే. కాకపోతే ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నాం మనం. బద్ధస్థితి నుంచి ముక్త స్థితికి రావాలంటే ఏం చేయాలి, కృష్ణుణ్ణి ఆశ్రయించాలి. కృష్ణుడు ఎప్పుడూ ముక్త స్థితిలో ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైతే కృష్ణుని ఆశ్రయిస్తామో ఆ స్థితి మనకు కూడా ఇస్తాడు. ఏదైతే కృష్ణుడు ఎలా ఇస్తున్నాడో ఆ స్థితిని జ్ఞానం ఇస్తున్నాడు భగవద్గీత ద్వారా. కాబట్టి ఏమని చెప్తున్నాడు, ఏది శోకించొద్దు, అదేవిధంగా కాంక్షించవద్దు, ఏది కూడా నీకు కావాల్సిందల్లా ఒకటే, ఏంటది, మన్మనాభో మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, నాకు సేవ చేయడం, నాకు భక్తుడు అవ్వడం, నాకు ప్రణామం చేయడం, నాకు నైవేద్యం పెట్టడం, ఇదే నువ్వు చేయవలసింది. మిగతా ఏది చేసినా కూడా ఏంటి, ఏం జరుగుతుంది, దుఃఖం. ఏది చేసినా కూడా దుఃఖమే, మిగతా ఇది తప్ప ఇంక ఏది చేసినా దుఃఖమే. మరి మీరు అనొచ్చు అదేంటండి, మనకి మంచి ధనం వస్తే మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, చాలా సంతోషంగా ఏసీ కారులో తిరగవచ్చు, ఇది మరి ఆనందం కదండి, ఆనందమే కదా, కాదా ఆనందం, కాదా ఆనందమే, కానీ అది క్షణికం. మనం ఈ అనంత కాలంలో అంటే ఈ జన్మలో మనకి ఆ ధనం పొందడం కోసం ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ ధనం వచ్చిన తర్వాత కూడా మన పిల్లలు లేదా మన బంధువులు మనం దాన్ని అనుభవించే విధంగా చూస్తారని ఏమి నమ్మకం లేదు. ఒకవేళ చేసినా కూడా అది తాత్కాలికమే, శాశ్వతంగా మనమేమి ఆ సంపత్తి ఉండడం లేదు. మీరు మరణించిన తర్వాత వచ్చే జన్మలు ఎక్కడో పుట్టి మళ్ళీ నేను భీమవరంలో, ఇదిగో నా బ్యాంకు బ్యాలెన్స్ అక్కడ ఉంది, ఇదిగోండి ఈ బ్యాంకు బ్యాలెన్స్ నాది, నేను ఈ జన్మలో అక్కడ పుట్టాను కాబట్టి నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఎవరు నువ్వు అని సెక్యూరిటీ వాడు తన్నేస్తాడు. ఒకటి పిచ్చెక్కినోడు వచ్చినట్టున్నాడు కొంచెం చూడండి అని అనుకుంటారు వాళ్ళందరూ ఆఫీసులో, అంతే కదా, అలా అనమాట. కాబట్టి మనకి ఏదైతే ఉందో అదంతా కూడా తాత్కాలికమే. కాబట్టి ఈ సమాన దృష్టి కలిగిన వాడు ఏంటి, వీటన్నింటి కూడా పట్టించుకోడు అనమాట. తనకున్న ధనం సదుపాయాల గురించి పొంగిపోడు. ఇంకా దీనికి రెండో అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, సుఖ దుఃఖ సమయకృత్వ, సుఖ దుఃఖాల్లో రెండిట్లో కూడా ఏమి దుఃఖం వచ్చిందని ఓ తీవ్రంగా చిందించి రోదించడం ఏడవడం పడిపోయి ఉండడు. అలా అని ఏదన్నా సుఖం వస్తే అబ్బాయికి పెళ్లి అవడం, మంచి సంతానం కలగడం, ధనం రావడం, ఇంకేదో జరిగి ఇంకేంటి నేను గొప్పవాడిని అయిపోయానని చెందడు. ఎందుకని ఆ గొప్పతనం ఏదైతే ఉందో అది కూడా తాత్కాలికమే, ఏదైతే దుఃఖం ఉందో అది కూడా తాత్కాలికమే. కాబట్టి రెండింటిలో కూడా బాధపడడం లేదా ఉప్పొంగిపోవడం అనేది ఉండడు, ఉండదన్నమాట. కాబట్టి ఆ స్థితిలో రెండు స్థితుల్లో కూడా ఏం చేస్తుంటాడు ఈ పండితుడు, రెండు స్థితుల్లో కూడా కృష్ణుని సేవించడం ఎప్పుడూ ఆపడం. కానీ అలానే తన బాధ్యతను వదిలేసి ప్రవర్తిస్తాడంటే లేదు, ఎందుకని ఈ శరీరం ఉంది కాబట్టి, మనకి ఒక సంసారంలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నివర్తిస్తూ ఉంటాడు. కానీ అతను ఎటువంటి వాడు, ముక్త పురుషుడు, ముక్తి పొందినట్లే ఈ శరీరంలో ఉన్న. సర్గ అనేది పదం వాడాడు ఇక్కడ. ఏంటో సర్గ అంటే జన్మ మృత్యువు రెండు అన్నమాట, జననం మరణం, ఈ రెండింటి నుంచి కూడా బయటపడిన వాడే ఈ శరీరంలో ఉన్నప్పటికి కూడా. దీనికి ఆచార్యులు ఉదాహరణ ఎలా చెప్తారంటే, మనమందరం ఎటువంటి వాళ్ళం అంటే మనకు కొబ్బరికాయ తెలుసు, కొబ్బరికాయ, కొబ్బరికాయలో కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరి బాగా అంటే లేతగా ఉన్నది కొబ్బరి దానికి పట్టుకొని ఉంటుంది చిప్పకి, కానీ ముదిరిపోయింది అనుకోండి ఏమవుతుంది, డొల్లలాగా లోన కురిడి తయారైపోయి లోనే ఉంటుంది కానీ విడిపోయి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ముక్త జీవుడు ఈ శరీరంలోనే ఉన్నప్పటికీ అతను ఈ శరీరంతో సంబంధం లేకుండానే ఉంటాడనమాట. ఎప్పుడైతే శరీరం వదిలేస్తాడో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు, గోలోక బృందావనం వైకుంఠంలో కృష్ణుడితో, కృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో సేవ చేస్తూ ఉంటాడనమాట. కానీ మన కళ్ళ ముందలు ఉన్నంత వరకు అతను కూడా తింటున్నట్లుగానే నిద్రిస్తున్నట్లుగానే మనకు కనపడిద్ది. కానీ అతను చేసేది మనం చేసేది పనులు ఒకే విధంగా కనబడుతున్న భావన వేరు కాబట్టి దాని యొక్క ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏంటి వేరు భావన, మనం ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారనామ కామ, మనలో ఉంది కామం, కృష్ణేంద్రియ ప్రీతివాంఛ అంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో పండితుడు, ప్రీతివాంఛ ధరో ధరే ప్రేమ నామ, అతనేం చేస్తాడు ఎప్పుడు భగవంతుడి నామం తీసుకోవడం, భగవంతుడి గురించి ఆలోచించడం అతను చేస్తాడు. అతనిలో ఉన్నది ప్రేమ, మనలో ఉన్నది కామ. ఈ కామం మనసులో ఉన్నంతకాలం మనసును నిగ్రహించడం కష్టం. అది పోవాలంటే ఒకటే మార్గం ఏంటి, కృష్ణుని ఆశ్రయించడం. ఎలాగా, భక్తుల ద్వారా. నేరుగా కృష్ణుని మనం చూడగలమంటే కృష్ణుడు నేరుగా మన ముందరకు వచ్చినా కూడా మనం పట్టించుకోలేం, గుర్తించలేం, కానీ భక్తుల ద్వారా మనం చూడగలం. భక్తుల్ని ఆశ్రయించడం చాలా సులభం, నేరుగా కృష్ణుని ఆశ్రయించడం చాలా కష్టం. అది కృష్ణుడికి ఇష్టం ఉండదు కూడా నిజానికి నేరుగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తే. కానీ ఎప్పుడైతే భక్తుల ద్వారా వెళ్తామో అప్పుడు మనల్ని కృష్ణుని చూస్తాడు, మన కృష్ణుని తన యొక్క కృపనిస్తాడు. కాబట్టి ఈ సర్గ అంటే జననం మరణం. అన్నమాచార్యులు వారు కూడా చెప్తారు ఏంటని, పుట్టుటయు నిజము పోటయు నిజము, నడుమినదంతా నాటకం. నాటకం అంటే ఏ విధంగా నాటకం, త్రిగుణాల ద్వారా సత్వ రజస్తమో గుణాలు ఆడిస్తున్నాయి అన్నమాట ఈ జీవుణ్ణి. ఎందుకని అవి ఆడిస్తున్నాయి, మనం చేసుకున్న కర్మ వలన. కాబట్టి ఈ రెండింటినీ నుంచి కూడా బయటపడాలంటే ఏం చేయాలి, ఈ సర్గ నుంచి సమత్వ స్థితికి వెళ్ళాలి. సమత్వ స్థితికి వెళ్ళాలంటే కృష్ణుడు ఇచ్చిన ఈ భగవద్గీత జ్ఞానాన్ని పూర్తిగా మనం ఆచరించినట్లయితే అప్పుడు ఈ రెండింటి నుంచి బయటపడి మనం జీవన్ ముక్త స్థితి, ఈ శరీరంలో జీవిస్తున్నప్పటికి కూడా ముక్త స్థితిలో ఉండగలం. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటామో శరీరం వదిలిన వెంటనే వైకుంఠంలో ప్రవేశిస్తాం. అక్కడ శాశ్వతంగా దివ్యమైన ఆనందంతో సచ్చిదానంద విగ్రహంతో మనం కృష్ణుడి సేవలో నిమగ్నం అవుతాం అన్నమాట. హరే కృష్ణ. మనస్సును జయించడం, మనస్సును జయించడం అనేది లేదు ఇక్కడ, నిగ్రహం, మనస్సుని నిగ్రహం అనేది పదం వాడారు. అంటే మన యొక్క అధీనంలో ఉంచుకోవడం, జయించడం అనేది ఏమి లేదు. మనస్సును మన అధీనంలో ఎలా ఉంచుకోవడం అంటే మనస్సుని, మనసు యొక్క పని ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండడం, అంటే ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అనేది మనసు చేస్తుంది. కాబట్టి దాన్ని మన అధీనంలోకి తీసుకోవాలంటే మనం చెప్పినట్లు అది కృష్ణుడి వైపు మరల్చడానికి మనం ప్రయత్నం చేయాలి. కృష్ణుడు చెప్పిన బోధనలు, కృష్ణుడి యొక్క నామం, కృష్ణుడి యొక్క సేవ, భక్తుల సేవ, అటువైపు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే అది అప్పుడు ప్రభుపాద వారి పుస్తకాలు చదవడం ఈ విధంగా అది అప్పుడు మనకి స్నేహితుడు అవుతాడు. కృష్ణుడు చెప్తాడు శ్లోకంలో ఏంటి, ఈ మనసే మనకి శత్రువు, మనసే మనకి మిత్రుడు. ఎప్పుడు మిత్రుడు, ఎప్పుడైతే మన అధీనంలో ఉంటుందో మనం చెప్పినట్లు అప్పుడు మిత్రుడు. అలా కాకుండా అది చెప్పినట్లు మనం వినడం మొదలు పెడితే అది మనకి శత్రువు అన్నమాట మనసు. మరి అది మన అధీనంలోకి రావాలంటే కృష్ణుడి వైపు తీసుకెళ్తేనే అది మన అధీనంలోకి వస్తుంది, లేదంటే రాదు. దీనికి మొట్టమొదటి చేయవలసింది ఏంటి, మొట్టమొదట సేవన్ ముఖేహి జిహ్వాదవ్, మొట్టమొదటి నామం చేయాలి. మొట్టమొదట ఈ హరే కృష్ణ మహామంత్రం, ఈ మనస్సును నిగ్రహించడానికి ఇది అన్నిటికీ కూడా ఒకటే మందు ఏంటది, హరే కృష్ణ మహామంత్రం జపించడం మొదలు పెట్టండి. ఏదైతే శబ్దం ఉంటుందో దివ్యమైన శబ్దం ఇది, దాన్ని చెవుల ద్వారా వినడానికి ప్రయత్నం చేయండి ఆ మనస్సును ఉపయోగించి. అది మొట్టమొదటి మిట్ అనమాట అసలు ఈ మనస్సును నిగ్రహించడం. మెల్లగా తర్వాత అన్ని మనస్సు ఇంద్రియాలు అన్ని కూడా నిగ్రహించబడతాయి. ఎవరినైనా కొంచెం తెలిసిన వాడితో వాదించవచ్చు, తెలియని వాడితో వాదించవచ్చు, అటు ఇటు కాని వాడితో సగం జ్ఞానంతో వితండంగా వాదించేవాడితోటి లేదా కొంచెం బుద్ధి కుశలతో ఆలోచించేవాడితోటి వాదించగలం, చెప్పగలం. ఇది వాదన కాదు, చెప్తే అర్థం చేసుకునే స్థాయి అనమాట అది. అటువంటి వాళ్ళకి చెప్పగలం, కానీ మిగతా వాళ్ళకి ఊరికే వితండంగా ఇదొక్కటే మార్గం, మిగతా వాళ్ళందరూ నరకమే మనం అంటున్నాం, అలా ఏం కాదు. శాస్త్రం కూడా చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి నరకమే, కేవలం కృష్ణుడి దగ్గరకు వస్తేనే కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తారని ఏం చెప్పట్లేదు శాస్త్రం. స్వర్గం కూడా ఉంది, స్వర్గానికి కూడా వెళ్ళడానికి మార్గం ఉంది, నరకం ఉంది, కృష్ణుడి దగ్గరికి వైకుంఠం ఉంది, అన్నీ ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి కొంచెం బుద్ధి ఉంటే అర్థం చేసుకోగలరు, బుద్ధి లేకపోతే అర్థం చేసుకోవాలి. మనం ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వాళ్ళు ప్రయత్నం చేయరాడు అసలు మనం చెప్పేది ఏంటి. ఎందుకని, వాళ్ళు ఏదైతే చెప్పారో అదే సత్యం, మిగతా అదంతా కూడా అసత్యమే, అంతా కూడా బోతకమే, బోటకం అంతా సాతాను యొక్క ఈ సేనాపతి సేన వీళ్ళంతా కూడా సాతానుకి భక్తులు వీళ్ళు, కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ చెప్పినా మనం వినకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. అదే రకరకాలుగా వాదిస్తారు, మరి నువ్వు కూడా పుట్టింది చనిపోవడానికి, నేను చంపేస్తే మరి ఎందుకు కేసు పెడుతున్నావు. చిన్నది అన్నమాట, చిన్న బుద్ధి ఉంటే అర్థం చేసుకో, కానీ వాళ్ళకి అది లేదు, ఆలోచించరు అంతే, వదిలేడే వాళ్ళతో ఎక్కువ వాదించే అవసరం లేదు. మారేవాడికి, మారుదాం అనుకున్నవాడికి, తెలుసుకుందాం అనుకున్నవాడికి చెప్పొచ్చు, కానీ తెలుసుకుందామని ఆలోచన లేనివాడికి ఎంత చెప్పినా కూడా మన సమయం వృధా, కానీ వాళ్ళ ఏం మార్పు రాదు. ఇంకా అది దానివల్ల ఇంకా వాళ్ళ ద్వేషం పెంచిన వాళ్ళం అవుతాం దీని పట్ల, కాబట్టి అటువంటి వాళ్ళతో చర్చించడం మంచిది కాదు. హరే కృష్ణ. దానికి అర్థం ఏంటంటే భగవంతుణ్ణి, దాని అర్థం ఏంటంటే భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం నన్ను నీ సేవలో ఉంచమని, అది దాని అర్థం. ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం అంటే కృష్ణుని ప్రార్థిస్తున్నాం, కృష్ణ నన్ను నీ సేవలో తిరిగి పెట్టుకో, తిరిగి నీ సేవలో తీసుకోమని మనం అడుగుతున్నాం అనమాట. అందుకనే మనకి ఎప్పుడైనా భక్తులు ఏదైనా సేవిస్తే చేయాలి, అది అసలు ఆ మంత్రం చేయడంలో ఉద్దేశం, జపించడంలో మనకి నిజానికి సేవలో మనం పాల్గొవాలని అడగడం అనమాట, నన్ను మళ్ళీ నీ సేవలో ఉంచుకోమని అదనమాట. మంచి ప్రశ్నే, చాలా మంది అడుగుతుంటారు ఇది మంచి ప్రశ్న. ఏంటంటే కృష్ణుడే ఎందుకు మనం ధ్యానం చేయాలి, లేదా కృష్ణుడి నామే ఎందుకు చేయాలి, మిగతా ఏదో ఒక లైటో లేదా దేవతో ఇంకేదో ఇంకేదో చేస్తే మనసుకు మనసు నిగ్రహం అవుతుంది కదా అని అంటున్నారు. ఎందుకని మనం కృష్ణుడి అని చెప్తున్నామంటే, అనేక చోట్ల కృష్ణుడు భగవద్గీతలో ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, మామేకం కృష్ణుడు చెప్తున్నాడు, మామేకం నన్ను ఒక్కడే శరణం వ్రజ, శరణాగతి పొందు, అహం త్వాం ఏం చేస్తానంటే నేను నీ పాపాలన్నీ కూడా తీసేస్తాను. మన మనసు ఎందుకని మన మాట విందో, అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతుంది, మన మనస్సులో అనేకమైన పూర్వజన్మ కర్మ వాసనలు ఉన్నాయి, అవి ఉన్నంతకాలం మనం మనసును నిగ్రహించడం అనేది జరగదు. మరి అవి పోవాలంటే మార్గం ఏంటి, కృష్ణుడు చెప్తున్నాడు నన్ను ఒక్కడిని శరణాగతి పొంది నేను తీసేస్తాను అంటున్నాడు. మరి మీరన్నట్లుగా ఏ అన్య దేవతలకో శరణాగతి పొందితే వాళ్ళకి మన యొక్క కర్మని పూర్తిగా తీసేసే శక్తి లేదు, తాత్కాలిక ఉపశమనం. అందుకే మనకి ఏదైనా గ్రహ శాంతి అవి ఇవి చేయిస్తాం, అదేంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాని ఫలితం, తర్వాత మళ్లీ మొదలు ఇతర గ్రహాల యొక్క ప్రభావాలు మన పూర్వజన్మ కర్మ అన్ని మొదలవుతాయి మొత్తం. కానీ కృష్ణుడి దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం అహం త్వాం సర్వ పాపేభ్యో అంటున్నాడు కృష్ణుడు. ఏదో సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక జన్మలో కాదు, మొత్తం నువ్వు చేసిన అనంత అనాది కాలం నుంచి చేసిన పాపాలన్నింటినీ కూడా ఆగామి సంచితాయి రకరకాలుగా అన్ని రకరకాలు ఉన్నాయి ఆ కర్మల్లో, అన్నిటిని కూడా తీసేస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, సర్వపాపేభ్య మోక్ష ఇష్యామి మాసుచిహ, ఇందులో ఎటువంటి భయం లేదు, భయపడద్దు. మాసుచి అంటే సోకి ఆలోచించొద్దు, ఇందులో భయపడి అయ్యో ఏమవుతుంది, నేను ఇప్పటివరకు రకరకాల యజ్ఞయాగాదులు తాత ముత్తాతల నుంచి వచ్చిన వ్రతాలు రకరకాలుగా ఎన్నో అన్య దేవతల ఆరాధనలు కులాచారం వంశాచారం రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ వదిలేస్తే ఏం జరుగుతుంది, ఏమి జరగదు. కృష్ణుడు చెప్తున్నాడు మాసూచ భయపడద్దు అని తన యొక్క వాగ్దానం ఇస్తున్నాడు కృష్ణుడు. ఎవరైతే మరి దీనిపై విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కృష్ణుని ఆశ్రయిస్తారు, వాళ్ళు దాని యొక్క ఫలితాన్ని అనాది కాలంగా రామదాసు అన్నమాచార్య అనేక మంది భక్తులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు
షడ్గోస్వాములు అందరూ ఆచార్యులు అందరూ కూడా నింబార్కాచార్య, విష్ణుస్వామి, రామానుజాచార్య అందరూ చెప్తుంది అదే. ఇప్పుడు కొత్త కొత్తగా రకరకాల సంస్థలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినాయి వాళ్ళు చెప్పేస్తుంటారు, ఇదిగో ఈ లైట్ మీద ధ్యానం చేయండి మీకు మనసు బాగుంటుంది. కొంతమంది ఈ 15 నిమిషాలు ఉదయం ఈ ధ్యానంతో మొదలు పెట్టండి, రాత్రి ఈ ధ్యానంతో ముగించండి, మధ్యలో అన్ని పాపాలు చేయండి ఏం పర్లేదు, ఎటువంటి చేసినా ఏం నష్టం లేదు. అలా కాదు, కృష్ణుడు అలా చెప్పడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి అంటే మళ్ళీ పండుకునే వరకు కూడా ఎప్పుడు నన్నే స్మరించు. ఇంకా ఏమంటున్నాడు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా నన్నే స్మరించమంటున్నాడు, నిద్రల్లో కూడా పాపం చేయొద్దని చెప్తున్నాడు కృష్ణుడు. ఏది సరైన మార్గం, ఏది నిజమైన మార్గం? ఇదే ఊరికే ఉదయం లేచి ధ్యానం చేయండి 5 నిమిషాలు, రాత్రి చేయండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అనేది నిజమైన మార్గమా? ఎప్పుడు శుద్ధంగా ఉంచేది కృష్ణుడు ఇచ్చేది నిజమైన మార్గం. కాబట్టి ఆ విధంగానే మన మనసును నిగ్రహించగలం, కానీ మనలో మన అనేక కర్మ యొక్క ఫలితాలన్నీ కూడా మనసులో ఉన్నప్పుడు మనం నిగ్రహించలేం మనసును. అదేవిధంగా భౌతికమైన కోరికలు ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, ఉదయం ధ్యానం చేయండి సాయంత్రం చేయండి, మధ్యలో మీకు ఎన్ని భౌతికమైన కోరికలు వస్తున్నా రానివ్వండి వాటి కోసం ప్రయత్నం చేయండి అని చెప్తున్నావు. కానీ కృష్ణుడు అలా చెప్పడం లేదు, భౌతికమైన కోరికలు అన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టి ఒకే ఒక కోరిక నీలో ఉంచుకో. ఏంటది? నన్ను సేవించాలనే కోరిక ఒక్కటే నీకు మంచిది, మిగతా అన్నీ కూడా నీకు దుఃఖాన్ని ఇచ్చేవే అని చెప్తున్నాడు. మరి ఆ విధంగా దుఃఖం ఇచ్చే కోరికలు పెంచుకుంటూ ఏ విధంగా మనస్సు ప్రశాంతత అనేది మనకు వస్తుంది? అది మోసం కదా. ఈ విధంగా భౌతికమైన కోరికలు పెంచేసుకుంటూ వాటి
కోసం
కృష్ణుడు చెప్పినట్ట, కృష్ణుడు భగవంతుడు, వెంకటేశ్వర స్వామి భగవంతుడు, జీవుడు. వెంకటేశ్వర స్వామి ఎవరు? గోవిందుడే. ఆయన కృష్ణుడికి తేడా ఏమి లేదు. ఇంకా మిగతా మీరనే రకరకాల బాబాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా జీవులే. కాకపోతే వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆయన దేవుణ్ణి చేసి రకరకాల మందిరాలు, ఆయన కీర్తనలు ఇవన్నీ ప్రవేశపెట్టారు, కానీ శాస్త్రంలో ఎక్కడా లేవు అదనమాట. సో ఇవన్నీ కూడా మా ఎవరైతే కొత్తగా తయారు చేసినవి అనమాట, అదే కదా చెప్తున్నాను, రకరకాల సంస్థలు రకరకాల కీర్తనలు రకరకాలుగా ప్రవేశపెట్టారు. కానీ అనాది కాలం నుంచి అందరూ ఆచార్యులు కూడా చెప్తుంది ఒకటి ఏంటి, నారాయణో పరవ్యక్తాత్, కృష్ణుడు భగవంతుడు, ఈశ్వర పరమ కృష్ణ. అది వదిలేసి అంత సరళమైన మార్గాన్ని ఇస్తుంటే మనకు కొత్త కొత్తవి ఎందుకు సృష్టించడం అవసరం ఏముంది? ఇప్పుడు అన్నమాచార్య, రామదాసు, ఇంకా రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు అందరూ చెప్తుంది ఏంటి, ఇదిగోండి భగవద్గీత, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు నేనే భగవంతుడునని, ఇంకా అందుకంటే ఎవరు లేరు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, అది మాత్రం వదిలేసి ఈ బాబా ఆ బాబా ఈ అమ్మ ఆ అమ్మ రకరకాలుగా పట్టేసుకుంటున్నాం. ఇదేంటి మన దుర్దైవం అంటే దుర్దశ అన్నమాట, ఇది దురదృష్టం మనది. కలియుగంలో మందమతులు, సుమందమతి, మంద సుమందమతి చెప్పాను కదా ముందర, ఏంటి మనకి ఎంత చెప్తున్నా ప్రామాణికమైంది అది తీసుకోవడానికి ముందలకు రాము, కానీ ఏదైతే చౌకగా దొరుకుతుందో ఆహా ఇదైతే మనకి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి ఇది తీసుకుందాం అని బయలుదేరుతాం అనమాట. ఇక్కడికి వస్తే మీకేం నియమ నిబంధనలు లేవంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడికి ఈ హరిరామ హరే కృష్ణ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు చెప్తారు అన్ని రకరకాల నియమాలు అవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకెక్కడ. కానీ అటువంటి నియమాలే మనల్ని ఉద్ధరించేది. ఎటువంటి నియమం లేకుండా ఎక్కడైనా ఉద్ధరించడం అనేది ఉందా? ఉదాహరణకి చిన్నపిల్లాడు సంవత్సరం పొడుగుతా స్కూల్కి వెళ్తే గానీ పరీక్ష పాస్ అవ్వడు, అలాగే ఏమి ఎటు స్కూల్కి వెళ్లకుండా ఏమి చేయకుండా పరీక్ష పాస్ అయిపోతాడంటే అది మోసం కదా. బయట జరిగేది అదనమాట. మీరు ఇక్కడికి వచ్చేయండి, వారానికి ఒకసారి ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి కొంత డొనేషన్ ఇచ్చి నేను చెప్పిన ఏదో మంత్రం 4 సార్లు చెప్పేసి వెళ్ళిపోండి అంటే మనం అక్కడికి వెళ్తాం, చావు కదా. కానీ దానివల్ల ఫలితం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రహస్యం, కొన్నిసార్లు ఆ వ్యక్తి నేను దేవుణ్ణి అని చెప్పకపోవచ్చు, కానీ అందరూ వచ్చి నేను దేవుణ్ణి అని, ఉదాహరణకి నేనున్నాను ఇక్కడ, మీరు ప్రతివారం వస్తున్నారు, మీరు కొన్ని రోజుల తర్వాత నన్నే దేవుణ్ణి అనడం మొదలుపెట్టారు, అప్పుడు నా బాధ్యత ఏంటి? నేను దేవుణ్ణి కాదు, నేను జీవుణ్ణే, కృష్ణుడి సేవకుణ్ణే అని నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది మీరు నా దగ్గరకు వస్తున్నప్పుడు. కానీ నేను చెప్పకుండా నిశ్శబ్దం మౌనం వహించాను అనుకోండి, మౌనం ఏమిటి? అర్ధాంగీకారం. అప్పుడు వాడు చేసిన తప్పు అవుతుంది, అది అవుతుందా అవదా? కాబట్టి ఇది వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు భగవంతుడు అవ్వడం అనేది వాళ్ళకి కావాలి. కాబట్టి ఎప్పుడైతే అనుచరులు అనడం మొదలు పెడతారో వాళ్ళు దాన్ని ఆనందిస్తారు. బయటికి చెప్పకపోవచ్చు, రకరకాల భావాలు అందరూ కూడా చేసేది ఇదే పని. మొదట్లో వాళ్ళు భక్తులుగానే ప్రచారం చేయడం మొదలు పెడతారు, కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి బాగా గడ్డం మీసం అంతా ఎక్కువ అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన వెంటనే అతనే దేవుడి సీట్లో కూర్చుంటాడు. అది. కాబట్టి ఇవన్నీ అందుకే మనం ఒక పరంపరలో వచ్చినవే మనం వింటాం. ఏదో రకరకాల ఈ బాబా చెప్పాడు ఆ బాబా చెప్పాడు అవన్నీ కాదు. కృష్ణుడు ఏమంటున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఈ జ్ఞానం పరంపర ద్వారా తీసుకోమని చెప్తున్నాడు. అది చేయకుండా మిగతావన్నీ మనం చేస్తాం, ఎవరెవరు చెప్పిన అన్ని వింటాం, ఎక్కడ ఏది జరిగినా వెళ్తాం. కానీ ఈ పరంపరలో కృష్ణుడు ఉన్నది ఉన్నట్లుగా యథాతథం చెప్తున్నావు అంటే ఎవరు రావడానికి సిద్ధంగా ఉండరు. ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడగండి అంటే ఎవరు అసలు వినడానికే సిద్ధంగా లేదు. ఇంక ప్రశ్నలు ఏమి అడుగుతాం? అసలైన తెలుసుకోవడానికి మనం ఎలా జిజ్ఞాసతో ఉండాలి. జిజ్ఞాసతో ఇది ఇలా ఎందుకు అలా ఎందుకు భగవంతుడు ఎలాగా ఏమిటి అది తెలుసుకోవాలి. కానీ ఎవరో ఏదో గుడ్డిగా ఓకే మీరు అక్కడికి వచ్చేసారు ఇది మేము చెప్పాం ఇతను భగవంతుడు మీరు నమ్మండి, నమ్మకపోతే మీరు నరకం ఇదే సత్యం అంటే అయిపోతుందా సరిపోద్దా? మనం అంతెందుకు? మనకి స్కూల్కి చిన్న పాఠశాల 1వ తరగతి 2వ తరగతి వెళ్ళినప్పుడు 5వ తరగతికి అనేక సందేహాలు మనం మాస్టర్ని అడుగుతాం. కానీ మనం అక్కడికి వెళ్ళి ఏం అడగం? ఊరికి గుడ్డిగా ఇతను భగవంతుడు అంటే అందరు నమ్మేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట గొర్రెల్లాగా.
హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి.